సమయమునకు వచ్చి అన్ని కర్మకాండాలు చేసుకున్నవాడు ఎంత అదృష్టవంతుడండి. పూర్వజన్మ సుకృతం వల్ల కొడుకులు సమయానికి రాగలుగుతారట. చాలా చిత్రం చెప్పమంటారా, ఫీనిక్స్ నుంచి ఒక భక్తురాలు వచ్చారు, గుంటూరులోనే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం. ఆవిడ భర్త, ఆవిడ పేరు చంద్రకళ అనుకుంటాను, భర్త పేరు సతీషు. వాళ్ళ అబ్బాయికి ఉపనయనం చేయాలనుకున్నారు. కొన్ని కారణముల చేత ఉపనయనం తొందరగా చేస్తే అబ్బాయికి సుఖము అని చెప్పానులే నేను అక్కడ ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు. వచ్చారు. చిత్రం ఏంటంటే ఆ ఉపనయనం జరగదని నాకు తెలుసు. వాళ్ళు ఇక్కడికి అడుగు పెట్టారు. ఆ సతీష్గా తండ్రి పోయాడు. ఎంత ఆశ్చర్యం అండి, కొడుకు ఉపనయనం వంకతో వచ్చారు, రాగానే తండ్రి ఒక్కరోజే ఉన్నాడు, చచ్చిపోయాడు ఆయన. అంటే అంత దూరం నుంచి ఉపనయనం వంకే లేకపోతే ఆయన రాడు, రాకపోతే తండ్రి గారికి దాన సంస్కారాలు జరగవు. ఆ వంకతోటి గురువుగారు అంటే అన్నానని కాదు కానీ కొన్ని దివ్య దృష్టిలు ఉంటాయి మాకు, బలాత్కారంగా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను, లేకపోతే 1వ తారీఖునాడు పీఠంలో మా పీఠంలో ఆ అబ్బాయి ఉపనయనం జరిగారు కుర్రాడికి, కానీ ఆయన వచ్చాడు, హాయిగా తండ్రికి సంస్కారం చేశాడు, ఏమీ ఆలస్యం లేకుండా చేశాడు. తండ్రి అదృష్టవంతుడు. ఇలా ఒక్కొక్కప్పుడు ఎక్కడో తండ్రికి పూర్వజన్మ సుకృతం ఉంటే మరొక వంకతో వచ్చి తండ్రికి సంస్కారాలు చేస్తారు వాళ్ళు. ఇది ఒక గొప్ప యోగం తెలిసినండి. అప్పుడు ఏమవుతుంది, వెంటనే సంస్కారం జరిగితే ఈ శవాన్ని దహనం చేయటమో పాతి పెట్టడమో చేస్తే అప్పుడు ఆ జీవి కొంత తృప్తి పొందుతాడు, దేహబాధ తొలగిపోతుంది. పుణ్యాత్ముడి నరకానికి కాకుండా స్వర్గానికి పోతే అటువంటి వాడు తొందరగా ఉత్తమ గతులు కడతాడు. స్వర్గానికి వెళ్ళేవాడికైనా మళ్ళీ యాతనే, ఈ శరీరం ఉన్నంత వరకు. ఇది బంధంట, ఈ భవబంధం. ఈ శరీరము, భౌతిక శరీరము ఏదో రకంగా పోవాలి. దీనిపైన చర్మం మాంసం పోయి ఎముకలు కనుక బయటకు వస్తే, అస్థిపంజరం వస్తే అప్పుడు వాడు అవతల వాడు ముక్తి పొందుతాడు. ఒక్కొక్కప్పుడు పాతి పెడితే వెంటనే అది అస్థిపంజరం కాదుగా, కానీ పాతి పెట్టేటప్పుడు జీవముక్తి కలుగ్గాక అని మంత్రం చదువుతారు. ఆ మంత్రం చదివినప్పుడు అప్పుడు వాడికి విముక్తి కలుగుతుంది. కాబట్టి ఎందువల్ల, ఈ శరీరం విడిచిపెట్టాక ఆలస్యం లేకుండా ఈ చచ్చిపోయిన వాడికి సుఖం కలిగించడానికి శరీరం కాల్చాలి. ఈ శరీరం తగలబడుతున్నప్పుడు కూడా ఈ జీవికి కొంత దుఃఖం వస్తుంది అండి. చెప్పాడు అక్కడ, కాల్ప తన దేహము కాల్ప తాపతప్తుండగుతున్. ఇక్కడ వీడి శరీరాన్ని తగలబెడుతుంటే ఆ సమయంలో యాతనా శరీరములో ప్రవేశించినటువంటి జీవి శరీరం వేడెక్కిపోతుంది. బాబు అంటట, బాబు వెనకరా బాబు, నీ శరీరం, నీ భౌతిక శరీరం, భూమి మీద ఉండగా నువ్వు ధరించిన శరీరం ఉందే, ఆ శరీరం తగలబడుతోంది, అది పోయాక నీకు కొంత హాయి వస్తుంది అని యమకింకరులు వాడికి నచ్చ చెబుతారు. ఈ శరీరం కాలిపోయాక అప్పుడు వాడికి కొంత యాతన తగ్గుతుంది. ఇంకా ఈ శరీరం విడిచిపెట్టిన దగ్గర నుంచి రోజు ఎంతో కొంత ఆహారం తిలోదకాలు ఇస్తారు కదా, ఈ తిలోదకములు వాడికి ఆహారం అవుతాయి. చచ్చిన తర్వాత వాడికి వేరే ఆహారం ఉండదు. ఇక్కడ నువ్వులు, నీళ్లు విడిచిపెడితే నువ్వులేమో ఘన పదార్థం, నీళ్ళేమో ద్రవ పదార్థం. ఈ విధంగా మంచినీళ్ళు అన్నం తిన్నవాడు అవుతాడు. వీడికి పిండ ప్రదానాలు చేస్తూ ఉంటే కొంతవరకు వాడికి ఆకలి తీరుతుంది, ప్రయాణమై వెడతాడు. ఇక్కడ కొడుకు కనుక నాస్తికుడు అనుకోండి, వాడు పిండ ప్రధానం చేయడు కదా ఎలాగో, దాంతో అప్పుడు వాడు ఏడుస్తూ అనుకుంటాడు, ఛీ ఇటువంటి దరిద్రుడిని కన్నాను, ఈ దరిద్రుడికి ఇలాంటి వాడికి జన్మనిచ్చాను ఏ పాపం వల్ల, అసలు నేను బతికుండుక దరిద్ర పార్టీలో చేరి నా బోధలన్నీ కొడుక్కి నేర్పా, ప్రత్యేకంగా నాస్తిక కేంద్రం పెట్టా, ఇవన్నీ ఇంత కష్టం తెస్తాయని తెలిస్తే భూలోకంలో ఉండగా ఇలాంటి పని చేసేవాడిని కాదు, అయ్యో ఇప్పుడు నా కొడుక్కి నేర్పడం బట్టి కదా వాడుకు నాకు పిండ ప్రధానం చేయటం లేదు అని ఏడుస్తూ పోతాడు వాడు. కాబట్టి ఇప్పుడు కొడుకుని తీసుకొచ్చి ఇవి నేర్పడం పెద్ద గొప్ప ఏం కాదు, చచ్చాక అప్పుడు ముప్పు అవుతుంది గొప్ప కాదు. అక్కడ వాడు పొందే ఆ వేదన అంతా ఇంత కాదు. అప్పుడు వాడు ఏమవుతట, 12 రోజులు ఇక్కడ భూలోకంలో వాడి కార్యక్రమాలు జరుగుతున్నంతసేపు అనేక దుఃఖాయనముల యమపురమునకు దుఃఖంతో ప్రయాణిస్తాడు. అదే ఇక్కడ 11 రోజులు కూడా సక్రమంగా కార్యక్రమాలు జరిగితే అప్పుడు దుఃఖం ఉపశమనం పొందుతూ ఉంటుంది. ఎండ నుంచి ఎలా అయితే మనం ఓ చల్లని గాలి ఉన్న ప్రాంతంలో అడుగు పెడితే కొంత ఉపశమనం కలుగుతుందో, ఇప్పటి భాషలో చెప్పాలంటే వేడిలో ఉన్నవాడు ఏసీలోకి వస్తే కొంత సుఖమే కదా, అలాగే పాపాత్ముడికి కూడా ఆ యాతనా శరీరంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ భూలోకంలో ఈ 11 రోజులు సక్రమంగా కార్యక్రమాలు మనం పితృకార్యాలు చేస్తే, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటి చేయిస్తారు కదా, దానాలు, ధర్మాలు, నిత్యం స్నానాలు, తిలోదకాలు, ఈ జలం దానం చేయటం, వస్త్రం నుంచి వస్త్ర జలాన్ని సమర్పించినప్పుడు అవతల వాడు కాస్త ఆ వస్త్ర నిష్పీడనం వల్ల సుఖం పొందుతాడు, ఆకలి తీరుతుంది, దాహం తగ్గుతుంది, శరీరంలో ఉన్న బాధ ఉపశమిస్తుంది, లేదంటే వాడు ఏడుస్తాడు. ఇంకా బంధుజనులు 12 రోజులు అయిపోయాక పిండ ప్రదానాలు, తిలోదకాలు, వివిధ దానాలు సక్రమంగా జరిగితే ప్రయాణం ఇంకా బాగా సాగుతుంది. మనకు భూలోకంలో ఒక నెల అయితే ఈ చచ్చిన వాడికి ఒక రోజు అవుతుంది. అందుకే మనం భూలోకంలో ఏం చేస్తాం, ఒక వ్యక్తి చచ్చిపోయాక ప్రతి నెల మాసికం అనే పేరుతో పిండ ప్రదానం చేస్తాం. ఇలా ప్రతి నెల ఒక్కొక్క మాసం పిండ ప్రదానం చేస్తే వాడికి ఒక రోజు భోజనం అవుతుంది. ఈ యమ మార్గంలో ప్రయాణించే యాతనా శరీరంలో ప్రయాణించేవాడు ఒక్కరోజే భోజనం చేస్తాడు, రోజుకు ఒక పూటే. వాడికి పగలు రాత్రి భోజనం ఉండదండోయ్. మనమైతే ఇక్కడ హాయిగా పగలు పొద్దున్నే ఇడ్లీ ఉప్మా పెసరట్టు, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రం ఉపన్యాసానికి వచ్చేముంది వాయి ఇడ్లీ, మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళాక ఫలహారాలు, మధ్య మధ్యలో ఆరారగా పాలు కాఫీలు టీలు ఇంకా ఫలహారాలు ఇవన్నీ పుచ్చుకుంటూ ఉంటే ఉండవచ్చుగాక. కానీ ఆ పైకి వెళ్ళిన తర్వాత ఇవే ఉండవు పాప వాడికి. బ్రేక్ఫాస్ట్ ఉండదు, లంచ్ ఉండదు, పంచులు తప్ప. అందువల్ల వాడికి ఏమవుతుంది, నెలకి మనం ఇక్కడ ఒక్కొక్కసారి ఒక మాసికం పెడితే ఆ నెల అక్కడ మార్గంలో వాడికి ఒకరోజు కనుక ఒక్క పూట భోజనం చేస్తాడు ఏకభుక్తం అన్నమాట. ఆ భుక్తంతో కాస్త తృప్తి పొంది ప్రయాణం చేస్తాడు. కాకపోతే ఒక్క మొదటి మాసంలో మాత్రం ఒక తేడా ఉంటుందిట. మొదటి మాసంలో మొదటి 11 రోజులు కార్యక్రమాలు జరిగి 12వ రోజున కనుక బంధువులు ఒంటికి నూనె పూసుకుని స్నానం చేస్తే అప్పుడు ఆ దేహికి సుఖం కలుగుతుంది. ఇంకా ఆ మాసంలో వాడికి ఏమి పెట్టకపోయినా వాడికి సంతృప్తి కలుగుతుంది. అందుకే మొదటి 11 రోజుల కార్యక్రమాలు సక్రమంగా జరగాలి. పూర్వం 12వ రోజున ఒంటికి నూనె పూసుకుని స్నానం చేసేవారు చమురు పెట్టుకుని, అది కూడా నువ్వుల నూనె. సుస్పష్టంగా చెబుతోంది మార్కండేయ పురాణం, విను 12వ దినమున తన బంధువులాచరించు తైలాభ్యంగంబున అంగ సౌఖ్య సంవాహనమున అద్దేహి అలరు ఆప్యాయితుడై. 12వ రోజు తన బంధువులు తన కుటుంబ సభ్యులంతా ఒంటికి నూనె పూసుకుని శుభ్రంగా కుంకుడుకాయ రసంతో మళ్ళీ షాంపూలతో స్నానం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో తైలాభ్యంగ స్నానం అంటే ఒంటికి నూనె రాసుకుని కుంకుడు రసంతో స్నానం చేయాలి. 12వ రోజు నాడు అలా స్నానం చేస్తే వాళ్ళ ఒంటి మీద ఉన్న నూనె ఈ కుంకుడుకాయ రసం మొదలైనవి ఆ ప్రయాణం చేస్తున్న వాడికి యమలోకానికి పోతున్న వాడికి అపూర్వ సౌఖ్యమిస్తాయి, ఆనందం కలగజేస్తాయి. అందువల్ల వాడు ఆప్యాయితుడై సుఖం పొంది ప్రయాణిస్తాడు. దెబ్బలు తగులుతున్నా సుఖం కలుగుతూ ఉంటుంది. ఇంకా భూలోక కాలమానం ప్రకారంగా నేను చెప్పాను కదా, భూలోకంలో నెల, కానీ యమలోకానికి వెళ్ళేవాడికి ఒకరోజు, ఒక నెల ఒకరోజు. అందువల్ల వీడు చచ్చిన తర్వాత మన కాలమానం ప్రకారం 7 తర్వాత పెడతాడనమాట యమలోకంలో యముడి దర్శనానికి. అంతవరకు యమ మార్గం ఉంటుంది. ఇక యమ మార్గం ఉంటుంది, దారి భయంకరంగా ఉంటుంది. పదునైన రాళ్ళు, ముళ్ళు, కర్రలు, సోలాలు ఇటువంటి వాటితో యమ మార్గం ఉంటుంది. ఆ మార్గంలో మాట వరుస కూడా హాయిగా వెళ్ళడానికి ఎక్కడ ఫ్లోరింగ్ ఉండదు. మన గుడి ఏమిటి, దర్జాగా ప్రదక్షిణ చేసేవాడు సరదాగా చక్క ఫ్లోరింగ్ వేసి కొన్ని చోట్ల తివాచీలు వేసి ఉపన్యాసం వినడానికేమో ఏసీ రూములు పెట్టడానికి. అదేం దేవస్థానం కాదు, మన శారదా పరమేశ్వరి దేవస్థానం కాదు, అక్కడేం పోలీసే హరిప్రసాద్ గారు లేరు. అందువల్ల ఆ సౌఖ్యాలు ఉండవట. ఈ భయంకర అత్యంత భయంకరమైన రాళ్ళు, ముళ్ళు, కండ్లు, కొర్రులు వీటి నుంచి ఈడ్చుకుపోతారు. వీడు పరిగెత్తలేకుండా ఉన్నప్పుడల్లా కొరడాలతో పెళ్ళు పెళ్ళు మీద కొడతారట, నడవరా నడవరా భూలోకంలో ఉన్నప్పుడు పిచ్చపాపాలు చేస్తావా. 40 రోజులు మార్కండేయ పురాణం జరుగుతుంటే ఒక్కరోజు కూడా కూర్చుని వెళ్ళలేకపోయావరా, ఇంట్లో కూర్చుని సీరియల్స్ చూస్తావా, అత్త చెత్త ఈ సీరియల్స్ చూస్తావా అని మొత్తుతారు. నెత్తి మీద గదలతో కొడతారు, ముళ్ళ కిరీటాలతో కొడతారు, కొరడాలతో కొడతారు, దారి పొడుగుతో తెగ ఈడ్చుకుపోతారు. ఈ ఈడ్చుకుపోతున్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని రకాల కుక్కలు ఉంటాయట, ఆ కుక్కలు భౌ అని మీదబడి కండలు పీకుతూ ఉంటాయి. కండలు పీకితే వీడికి బాధ వస్తుంది, మళ్ళీ వీడి శరీరం యథాప్రకారంగా అయిపోతుంది. అవ్వకపోతే ఇంకేముంది అక్కడ, అదే యాతన అంటే. యమయాతన ఎటువంటిది, కుక్కలు పీకుతాయి వాడి శరీరం, పీకిన వెంటనే బాధ కలుగుతుంది, వాడి కండలు ముక్కల కింద ఊడొస్తాయి, మళ్ళీ కాసేపటికి శరీరం యథాప్రకారంగా అవుతుంది, మళ్ళీ పీకుతాయి, మళ్ళీ యథాప్రకారం. ఈ విధంగా బాధలు పొందుతూ ఉంటాడు. ఇంకా దారిలో కొన్ని చోట్లయితే అత్యంత దుర్వాసనతో కూడిన కొన్ని నదులు ఉన్నాయి. చిట్ట చివరిగా వైతరణి అని ఒక నది ఉంటుంది. ఆ వైతరణి నది ఎంత భయంకరం అంటే చీము, రక్తము, మలము, మూత్రము, వెంట్రుకలు, ఎముకలు ఇటువంటి వాటితో దుర్గంధభూయిష్టమై ముళ్ళతో భయంకరమై రకరకాల సర్పాలతో నిండి ఉంటుంది. అది చూడ్డానికే మనకు జుగుప్సగా ఉంటుంది. అందులోంచి కూడా ఈడ్చుకుపోతారు ఈ ప్రాణిని. కానీ ఈ యమ మార్గం కొంతవరకు సుఖంగా వెళ్ళాలంటే విమానై సోజ్వలైర్యాంతి భూమి దాన ప్రదానరాగా. భూదానం చేసిన పుణ్యాత్ములు. భూమిదాన ప్రదాహ నరాహ, ఏ నరులు భూదానం చేస్తారో అటువంటి వాళ్ళు ఈ యమమార్గాలకు వెళ్ళేటప్పుడు యమలోకానికి నడిచి వెళ్ళరు. వీళ్ళకి ఒక దివ్య విమానం తెస్తారు టెమకింకరులు. ఒరే, నువ్వు భూలోకంలో ఉండగా పాపాలు చేసినా ఒక్క భూదానం మాత్రం చేసావురా పుణ్యాత్ముడివి, భూదానం చేసావు గనక ఇదిగో యమలోకానికి 12 రోజుల పాటు నడిచి వస్తావే, భూలోక కాలమానం ప్రకారం ఏడాది, ఈ ఏడాది నడవక్కర్లేదు రాను ఆయన అని ఒక స్పెషల్ ఫ్లైట్ తీసుకొస్తారు, ఒక చార్టర్డ్ ఫ్లైట్. అది దివ్య విమానం, బంగారపు విమానం, దానికి మంచి మువ్వలు ఉంటాయి, అందులో కూర్చోబెట్టి పైనుంచి తీసుకుపోతారు, అంటే బైపాస్గా వెళ్ళిపోతాడు ఆయన హాయిగా. ఆయన మాత్రం చెప్పారు సుస్పష్టంగా, మార్కండేయ పురాణంలో చెప్పారు, విమానై సోజ్వలై యాంతి భూమిదాన ప్రదాహ నరాహ, భూదానం చేసుకున్న పుణ్యాత్ములు మాత్రం యమలోకానికి ఈ విధమైన భయంకర మార్గంలో కాలినడకన కాకుండా దివ్య విమానంలో, వెలిగిపోతున్న విమానంలో, మంచి సుఖమైన మెత్తని ఆసనములు ఉన్న విమానంలో వెళ్ళిపోతారట. అంత సుఖంగా వెడతారు. తక్కిన వాళ్ళందరికీ ఎప్పుడు భూదానం చేయని వాళ్ళు ఉంటారే, వాళ్ళు మాత్రం నడిచి వెడతారు. ఇంకా మిగతా మార్గం ఎలా ఉన్నా కనీసం వైతరణి దాటాలంటే దానికి గోదానం ముఖ్యం. గోదానం చేసుకున్న పుణ్యాత్ముడు మొత్తం నడిచిన ఒక్క వైతరణి దగ్గరికి రాగానే ఆ వైతరణి దగ్గర గోవు తోక పుచ్చుకుని దాటేస్తాడు. వాడికి ఈ వైతరణి భయంకరముగా దుర్గంధముగా ఉండదు, దాన్ని సులభంగా దాటుతాడు. అందుకే మానవుడికి తన వెంట వచ్చేది చిట్ట చివరికి దానమే, తాను చేసిన పుణ్యమే. ఇంకా ఏవి రావు, దానం ధర్మం పుణ్యం తప్ప మరొకటి ఏది కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. నేను అనుకున్న భార్య రాదు, లేక నావాడు అనుకున్న భర్త రాడు, భార్యాభర్తలు ఒకరితో ఒకరు రారు, పిల్లలు రారు, ఈ కొంపలు రావు, ధనములు రావు, ఏమీ వంతురావు, ఒక్క కర్మ మాత్రం వస్తుంది. అందుకే కర్మానుగో గచ్చతి జీవ ఏక వెళ్ళకూడమా. అప్పుడప్పుడు ఒక్కోసారి నేను కావాలని కొంతమందిని పలానా వస్తువు ఇవ్వండి అని అడుగుతాను. ఎందుకు అడుగుతానో తెలుసా, వాడి కర్మ నాకు తెలుసు కనుక. ఆ దరిద్రపు కర్మ పోవాలంటే ఆ వస్తువు ద్వారా పోవాలి. ఆ పిచ్చాన్ని అడగగానే వాడు ఏమనుకుంటాడు, వీడేదో అడిగాడు అనుకుంటాడు. అడగడం కాదు అది, వాడి పాపం కడగడం. అది దత్తాత్రేయ సంప్రదాయం. అది వాడిని చూడగానే వీడికి అర్థమవుతుంది సద్గురువుకి, ఓహో వీడికి యోగం ఉంది, దరిద్రపు యోగం అనుకుని ఆ యోగం తొలగించడానికి, ఇలాంటి కష్టములు తొలగించడానికి ఇది ఒక ఫలానా వస్తువు అంటారు. ఈ పిచ్చాడికి తెలియక మనం ఏదో వాడికి చేసేస్తున్న ఉపకారం అనుకుంటాడు, వీడు చేయకపోతే ఆ పని అవదుగాబోలు. కానీ చేస్తే వీడు ఇటువంటి నరక యాతనలు పొందడు. అందుకే చేసే కర్మలు, సత్కర్మలు, దాన కర్మలు కూడా వస్తాయి. ఇంకా మనిషి ఇలా భూలోక కాలమానం ప్రకారం ఏడాది పెడతాడని చెప్పుకున్నాక, అది అక్కడ 12 రోజులు కదా, 12 రోజులు గడుస్తుంది. సంవత్సరేకం జరుగుతుంది ఈ భూలోకంలో, అంటే పెడితేను, పెట్టినా పెట్టకపోయినా సంవత్సరం దాటుతుంది అనుకోండి. కానీ అదృష్టవశాత్తు మనం ఇక్కడ సంవత్సరేకం పెట్టామంటే అప్పుడు అవతల వాడికి అది కొన్ని నష్టాలని తొలగిస్తుంది. మొత్తం మీద ఈ 13వ రోజున వాడు యముడి దర్శనం చేసుకుంటాడు. అంటే సంవత్సరం గడిచిన తర్వాత, చచ్చిన తర్వాత, సంవత్సరం తర్వాత యమధర్మరాజు గారి దర్శనం అవుతుంది. ఆ యముడు పాపాత్ములకు ఎలా ఉంటాడు, అంతం 13వ దినంబున నీలాభ్రాంజన పుంజవర్ణు అరుణోన్నిద్రాంబకోదగ్రుణాభీలస్ఫీత నిశాత దంష్ట్రుభృగుటీ భీమాస్యు నానారుజా కాలోగ్రాంతక మృత్యువందితు గదాదండున్ గదాదండ పాశాలోల స్ఫురణాభయంకర మహాహస్తున్ కరాళాంగునిల్. 13వ రోజు ఈ పాపాత్ముడికి యమధర్మరాజు గారి సభలో ప్రవేశించే యోగం పడుతుంది. వీణ్ణి యమసభలోకి తీసుకెడతారు. ఆ సమయంలో యముడు ఓ పెద్ద సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. ఆ సింహాసనం కూడా దున్నపోతాకారంలో ఉన్న నల్లని ఇనప సింహాసనం. పాపాత్ములకి ఇనుప సింహాసనం మీద దర్శనమిస్తాడు. పుణ్యాత్ములకి చక్కని బంగారపాసనం మీద కూర్చుని చిరునవ్వుతో తెల్లని బట్టలు కట్టుకుని సింహాసనం మీద కూర్చున్నవాడు కూడా మళ్ళీ ఎదురుగుండా వచ్చి, రండి రండి మహానుభావులు, మీరు 40 రోజులు మార్కండేయ పురాణం లైవ్లో విన్నారా, ఎదురుగుండా కూర్చుని విన్నారా, రండి అని మీ అందరికీ ఏం చేస్తారనమాట, మీ 100 ఏళ్ళు నిండాక మీరు గనక ఉత్తమ లోకాలకు వెడతారే, అప్పుడు యాతనా శరీరంలో వెళ్ళరు, మీరు పుణ్యలోకాలకు వెడతారు. ఆ వెళ్ళేటప్పుడు యముడు దర్శనమిస్తాడు. యమదర్శనం లేకుండా ఎక్కడికి వెళ్ళమండోయి. కానీ ఎలా దర్శనమిస్తాడనమాట, బంగారపు సింహాసనం మీద కూర్చుంటాడు. మీరు కనపడగానే, ఓహో మీరా, 2018వ సంవత్సరం నాకు బాగా గుర్తుంది, 40 డేస్ విన్నారు, అంచేత మీలో ఉన్న ఈ డర్టీనెస్ అంతా పోయింది, రండి అని చక్కగా స్వాగతం చెప్పి ఇలాంటి దండలు వేస్తాడు. వేసి కూర్చోబెట్టి కాసేపు అమృతం ఇచ్చి ఇంక వెళ్ళి రండి అంటాడు. ఒకవేళ మీరు ఏదన్నా ఆయన దగ్గర తెలుసుకోవాలనుకుంటే కూర్చోబెట్టి పురాణం చెబుతాడు ఫ్రీగా. పైగా ఆయన అద్భుతంగా సందేహాలు కూడా తీరుస్తాడండి. మీరు చూడండి, నాచికేతు ఉపాఖ్యానంలో అడిగిన వెంటనే కుర్రాడికి సందేహాలు తీర్చాడు. అలాగే ఎంతోమంది యమలోకంలో ఆయన సందేహాలు తీర్చుకున్నారు. ఉత్తములైతే ఆయన స్వాగతము చెబుతాడు, వాళ్ళు అడిగిన సందేహాలు తీరుస్తాడు, వాళ్ళ పుణ్యాన్ని బట్టి ఉత్తమ లోకాలకి పంపుతాడు. కానీ ఇప్పుడు వెళ్ళినవాడు పాపాత్ముడు కదా, అందువల్ల పాపాత్ముడికి ఎలా కనపడ్డాడు? ఆయన నల్లని ఇనప సింహాసనం మీద కూర్చొని కనపడతాడు. అది ఇనప సింహాసనం. ఆయన కూడా నల్లగా ఇనుములాగే ఉన్నాడు, తుప్పు పట్టిన ఇనుములాగ పైగా. కానీ కళ్ళు ఎలా ఉంటాయట? ఎర్రగా ఉంటాయట. అరుణ ఉన్నిద్రాంబకుడు అన్నారు. బాగా ఎరుపెక్కినటువంటి కళ్ళు అన్నమాట, చింత నిప్పుల్లో ఉంటాయి. శరీరం నేల అభ్ర పుంజన వర్ణుడు. నేల అంటే నల్లని, అభ్ర మేఘము వలె కారుబొబ్బులాగా, అంజన అంటే కాటుక. కాటుక ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా ఉంటాడు. ఇంకా కోరలు ఉంటాయి. ఆభీల స్ఫీత నిశాత దంష్ట్రు, పొడుగ్గా పొదునుగా అతి భయంకరంగా తెల్లగా మెరిసిపోతున్న కోరలు నోట్లో కనపడతాయి. కానీ కోరలతో దర్శనమిస్తారనమాట. ఇంత పెద్ద ముక్కు ఉంటుంది కొండ గుహలాగా. ఇంకా జుట్టు ఉంటుంది, ఓరి బాబా అదేం జుట్టు, వేళ్లాడుతూ ఇనప ముళ్ళ లేక ఈతాకులు అన్నట్టుగా ఉంటుంది. నెత్తి మీద ఇనప కిరీటం పెట్టుకుంటాడు. 8 చేతులుంటాయి. ఒక చేతిలో యమదండం, ఒక చేతిలో ముళ్ళగద, మరో చేతిలో పాశం, మరో చేతిలో అంకుశం, మరో చేతిలో నల్లగా ఎర్రగా కాల్చబడి ఉన్న 2 ఇనప గొట్టాలట. ఓ గొట్టమేమో నల్లగా తుప్పట్టు ఉంటుందిట, ఒకటేమో ఎర్రగా కాల్చబడిని నిప్పుగా మారిపోయిన గొట్టంట. ఈ 2 గొట్టాలు పట్టుకుంటాడు. మరో 2 చేతుల్లో ఓ ముళ్ళగద, మరో దాంట్లో మరొక పాశము పట్టుకుంటాడు. ఈ విధంగా భీకరంగా దర్శనమిస్తాడు. ఇక భృకుటి భీమాసుడు, భృకుటి అంటే కనుబొమ్మలు, ఇలా పెడతాడనమాట చీటికి వాటికి. ఆ కనుబొమ్మలు ఎంతో దుబ్బుగా ఉంటాయి, భయంకరంగా కనపడతాయి అన్నమాట. ఆ మనిషిని చూస్తేనే, ఆ నోరు చూస్తేనే మనకు వణుకు వస్తుంది. అందుకే అతడు భీమ, భయంకరమైన ఆస్య నోరు కలిగిన వాడు ఆయన. ఇంకా ఆయన పక్కన ఆయనకి సాయంగా అసిస్టెంట్లు ఉంటారట. వాళ్ళు ఎవరు? నానా రుజ, ఎన్ని రోగాలు, కుష్ఠరోగం, క్షయరోగం, ఇలాంటి రోగాలన్నీ ఆడవాళ్ళ వేషాలు వేసుకుని పక్కన నిలబడతాయట, హెహెహెహే అని. ఈ కుష్ఠరోగం కూడా అక్కడ రూపంలో ఉంటుంది, క్షయరోగం కూడా ఒక రూపంలో ఉంటుంది. రోగాలకు కూడా రూపాలు ఉంటాయి. ఈయన చచ్చేముందు ఈ రోగాలన్నింటినీ పంపితే వచ్చి పట్టుకుంటాయి మనల్ని. పట్టుకుంటే ఇక చచ్చేముందు దగ్గి దగ్గి కుక్కు కుక్కు అని, లేకపోతే గోక్కుని పోవడానికి గల కారణం ఈ రోగాలని చచ్చేముందు పంపుతాడు ఆయన. ఈ రోగములు ఎప్పుడు ఆయన పక్కన అనేక రూపములతో, భయంకర రూపములతో ఆయనని సేవిస్తూ ఉంటాయి. ఈ విధంగా రూపము ధరించిన రోగములతో సేవింపబడుతున్నాడు. కాల మృత్యుదేవత కూడా సేవిస్తోంది. ఇలాంటి వాళ్ల చేత సేవింపబడుతున్న మహానుభావుణ్ణి, యముణ్ణి చూస్తాడు. గద దండ పాశ లోల స్ఫురణ మహాభయంకర హస్తుడు. గద పాశాలతో అతి భయంకరంగా ఉంటాడు. కరాళాంగుని వంకర టింకరగా ఉన్న భయంకరమైన అవయవాలు. ఆయన అవయవాలు కూడా సక్రమంగా ఉండటం, వంగి వంగి ఉంటాయట. అలా వంకర టింకరగా ఉన్నటువంటి కాళ్ళు, చేతులు, ముక్కు నడ్డీతో కనపడేటటువంటి ఆ భయంకరాకారుణ్ణి చూడటంతో గిదగిద వడిగిపోయి కిదబడిపోయి, బాబోయ్ ఈయనెవరండి, బాబోయ్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, యమకెంకరులారా, మీరే అంటే మీకంటే భయంగా ఉన్నారు, వీడెవడంటే ఆయనే మా కింగ్, కింగ్ ఆఫ్ కింగ్స్ అంటారు వాళ్ళు. ఏం భూలోకంలో ఉన్నప్పుడు మంచి పనులు చేస్తుంటే ఈయన అందంగా కనపడేవాడు, అక్కడేం పిచ్చి పనులు చేసావు, అందుకే ఈయన ఇలా కనపడుతున్నాడు, లేచి నిలబడు అని ఆ స్పృహ తప్పిపోయిన వాడిని లేపి నిలబడకపోతే 4 బాగుతారు కర్రతోటి, కొరడాలతోటి కొడుతూ ఉంటే అప్పుడు వాడు కింద పడిపోతాడు, నిలబడలేడు, నిలబడకపోతే మళ్ళీ తంతారు, అందువల్ల అతి కష్టం మీద నిలబడతాడు. ఆ నిలబడిన తర్వాత యముడు పక్కనున్న సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలని, పగలని, రాత్రిని, సంధ్యా సమయాలని, చిత్రగుప్తుణ్ణి, చిత్రుణ్ణి, వీళ్ళందరినీ పిలుస్తాడు. వీళ్ళంతా సాక్షులు. మనం ఏ పని చేసినా మనకి సాక్ష్యం ఉంటుందండో. పగలు పగటి దేవత, రాత్రి రాత్రి దేవత, సంధ్యా సమయంలో సంధ్యాదేవి, మళ్ళీ పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, నక్షత్రాలు, దిక్కులు, కాలం, వీళ్ళంతా మనం ఏం చేస్తున్నా కనిపెడతారు. ఇవి కాకుండా ఇక చిత్రగుప్తుడు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఉంటాడు. చిత్రుడు చిత్రగుప్తుడు ఇద్దరు ఉంటారు చూడండి. సంధ్యావందనం చేసేవాడు తెలుస్తుంది, చిత్రం తర్పయామి చిత్రగుప్తం తర్పయామి అని ఉంటారు ఇద్దరు. చిత్రగుప్తుడు హెడ్ అనుకోండి, అన్నిటికీ చెట్టు చివరి లెక్కలు ఆయనవే, ఆయన ఫైనల్ ఆడిటర్ గారు. ఆయన అసిస్టెంట్ ఒక చిత్రుడని ఉంటాడు, వీళ్ళందరినీ పిలిచి వీడేమేం చేశాడో చెప్పండి అంటే అప్పుడు వాడు చెప్పడం మొదలెడతాడు అనమాట, వీడు పరమ దుర్మార్గుడు అండి, ఫలానా చోట దొంగతనం చేశాడు, చెరువులు ఆక్రమించాడు, నీచెప్పులు చేశాడు, ఇంకా లిస్ట్ అంతా చెబుతారు. వాడు మతిపోతుంది అన్నమాట వాడికి, ఎవరికీ తెలియకుండా రెండో కంటాడికి తెలియకుండా రహస్యంగా ఇంట్లో చేశానండి, మీకు ఎలా తెలిసిపోయిందండి అంటాడు వాడు. అదేరా నాయన, మా దగ్గర గొప్ప సీసీ కెమెరా ఉంది, మీ సీసీ కెమెరాల కంటే మా సీసీ కెమెరా గొప్పదిరా బాబు, నువ్వు ఎక్కడ ఏ మూల చేసినా నరుడు మమ్మల్ని మోసగించి వాడు చేసిన పని నుంచి తప్పించుకోలేడు, అందుకే నరుడు దక్కొన నేర్చునే తన్ను మృత్యులన్, తనను తాను మోసగించుకోవాలి తప్ప ఆ భగవంతుడు ఎవడు మోసం చేయలేడు అని అన్నీ చెప్పి ఆ పాపములకు తగిన శిక్షలు యమధర్మరాజు గారు ఇస్తాడు. ఈ శిక్షలంతా అక్కడ అనుభవించాక వాడి కర్మ అంతా కొంత కర్మశేషం అట్టే పెడతారు, అంటే పాపం కానీ పుణ్యం కానీ కొంత అట్టే పెట్టాలి. ఈ కొంత కర్మతో మళ్ళీ వాడు భూలోకంలో పుడతాడు. ఏది పాపం అయితే కొద్దిగా పాపం, ఇదే పుణ్యాత్ముడైతే శరీరం విడిచిపెట్టేటప్పుడు చాలా సుఖంగా విడిచిపెడతాడు, ఏం పెద్దగా బాధ ఉండదు. కొంతమంది చెప్పాక తింటూ వెళ్ళిపోతారు, కొంతమంది రామకృష్ణ అనుకుంటూ వెళ్ళిపోతారు, మహాదేవ అంటూ వెళ్ళిపోతారు, అన్నం తిన్న వెంటనే కూర్చుని వెంటనే వదలు వెళ్ళిపోతారు, ఎవరి చేత చేయించుకోరు, పురాణం వింటున్నవాడు వింటున్నట్టే ఆఖరి స్వస్తి అని కానీ వెళ్ళిపోతాడు కొందరు. మీరు మాత్రం దయతోటి నూరేళ్ళు నిండిదాకా మాత్రం వెళ్ళకండి, ఆ విధంగా సుఖంగా వెళ్ళిపోతారు. ఈ సుఖంగా వెళ్ళిన తర్వాత ప్రాణం కూడా చాలా తేలిగ్గా తీసేస్తారట. కొంతమంది కాల్లో దిగిన ముళ్ళు కెలికి కెలికి నానాయాత్ర పెట్టి తీస్తారు, పాపాత్ముల ప్రాణం అలా తీస్తారట. కానీ పుణ్యాత్ములు కొందరు ఉంటారు, కొంతమంది ముళ్ళు కూడా చాలా తేలిగ్గా తీస్తారు. కాల్లో ముళ్ళు దిగితే ఒక ఆవిడ ఉండేదండి, ముళ్ళులు తీయటంలో ఎక్స్పర్ట్ అనమాట ఆడ, ఇలా అనేది పినిస్తూ అన్నట్టు కూడా తెలిసేది కదా ముళ్ళు వచ్చేసేది. అలాగా దేవదూతలు పుణ్యాత్ముల ప్రాణం వాడి శరీరంలోంచి బయటకు వస్తున్న బాధ లేకుండా టిక్కుని తీసేస్తారు. ఇదే కాశీలో కనుక ప్రాణం పోతేనా, ఎందుకు ఇన్నిసార్లు నేను కాశీలో పీఠమో బాబువో అని అల్లాడిపోతున్నానో తెలుసా, కాశీలో ప్రాణం పోవడం అంత సౌఖ్యం ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేదట. అక్కడ ప్రాణం పోయే ముందట భాగీరథి గంగా, ముందు గంగాదేవి వస్తుంది, వచ్చి ఏం చేస్తుందిట, తామరాకు పట్టుకొచ్చి గంగాజలం పట్టుకొచ్చి ఈ చచ్చిపోయేవాడి మీద అలా విసురుతుంది. విసరగానే వాడికి హాయి అనిపిస్తుంది, ఇంకా మరణం యాతనగా ఉండదు. పాలిండ్లు కదలంగా పసపు పై ఎదవీచు, ఇంకా అమ్మవారు అన్నపూర్ణాదేవి ఏం చేస్తుంది, ఆవిడెప్పుడు పసుపు పూసిన బట్ట కట్టుకుంటుంది, ఈ పసుపు పూసిన కొంగు పట్టుకొచ్చి వక్షస్థలం కదులుతూ ఉండగా, నాయన నా పాలు ఇస్తానరా, నా పాలు తాగితే సుఖంగా పోతావురా, నీకేం బెంగలేదురా, ప్రాణం పోయే ముందు నీకు చల్లగాలు వచ్చేలా చేస్తానరా అని ఆ కొంగుతో ఇలా చల్లగా విసురుతుంది. ఎంతలో ఏం చేస్తాడు డుంటి విఘ్నేశ్వరుడు, తొండం ఎత్తి ఆ తొండం చివరి నుంచి చల్లని నీటి తుంపరలు అలా అలా చిలుకుతాడు. ఏనుగు తొండం నుంచి లాలాజలం కారుతుంది, డుంటి విఘ్నేశ్వరుడి నోటి నుంచి అమృతరసం వస్తుంది. ఆ అమృతపు బిందువులు ప్రాణం పోయే ముందు చల్లితే ఆ ప్రాణం పోయేవాడికి అది ప్రాణం పోయినట్టు ఉండదట, గులాబీ రేకులతోటి ప్రయాణం చేసినట్టు ఉంటుందట, గులాబీ రేకుల మీద పడుకున్నట్టు ఉంటుందట మృత్యువు కూడా. ఇంకా అన్నిటికీ మించి విశ్వనాథుడు వస్తాడు, చెవిలో కుడి చెవి పైకి పెట్టేలా చేసి ఓం అంటూ ప్రణవాన్ని ఉపదేశం చేస్తాడు. ఆ తర్వాత వాడి ప్రాణం బయటకు వస్తుంది, దూది పరుపు మీద పడుకున్నంత హాయిగా ఉంటుంది ప్రాణం పోవడం కూడా వాడికి. ఆ తర్వాత దర్జాగా శివకింకర శరీరంలో ప్రవేశించి ప్రమదగణాల్లో చేరిపోతాడు. అందుకని కాశీలో మరణిస్తే ముక్తి, అక్కడ దుర్మరణం ఉండదు, కాశ్యాంతు మరణాత్ ముక్తి అన్నారు. అది చాలా సుఖమైనది, కానీ అందరికీ ఆ యోగం కలగదు. ఎంత గింజుకున్నా కాశీలో చచ్చిపోదాం అని ప్రయత్నం చేసినంత మాత్రం చేత కాశీలో మరణించే యోగం వస్తే మనం అందరం కట్టుకట్టుగా ఎప్పుడో పోయేవాళ్ళం. పాపం నేను చెప్పాక చాలాసార్లు చెప్పి విసిగిపోయాను, కానీ మళ్ళీ చెబుతున్నాను. ఒక ఆవిడ ఉండేది పాపం, ఒకప్పుడు విజయవాడలో ఉండేది, దాదాపు ఆవిడికి 50 ఏళ్ళు వచ్చాక లేకపోతే 48 ఏళ్ళకో కానీ మొత్తం మీద కాశీ వెళ్ళిపోయింది. అక్కడే ఒక రూమ్ కూడా కొనుక్కుంది అక్కడ చచ్చిపోదామని, ఇంకా నా కుటుంబంతో సంబంధం లేదని వెళ్ళిపోయి అందరాస్తి అందరికీ ఇచ్చి తన పేరు మీద 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసుకుని ఆ రోజుల్లో, నేను చెప్పింది ఏనాటి మాట, ఆ రోజుల్లో 1,00,000 రూపాయలు అంటే చాలా విలువైంది, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తే ఏమీ లేకుండా ఉంది కర్మయోగం. పొరపాటున కొన్ని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళావా, ఇక 100,000 కాదు నీ బతుకే ఒక శిక్ష. అందువల్ల కష్టంగా ఉండే ఇప్పుడు ఇలాంటి మహాత్ములు కొన్ని మంచి మంచి ఆసుపత్రులు ఎందుకు కట్టిస్తున్నారో తెలుసా, ఈ మధ్యనే కొత్త హాస్పిటల్ కూడా నిర్మాణం చేయించారు, దానివల్ల కొంతమంది పేదలకైనా న్యాయం చేరుగుతుంది, అందరికీ ఎలాగో చేయలేకపోయినా. బా కొన్ని చోట్ల ఆసుపత్రికి వెళ్ళామంటే ఇంకా అది ఆసుపత్రి కాదు, అంతకంటే ఒక్క దెబ్బకి చచ్చిపోతే సుఖం అనిపిస్తుంది అనమాట. విషం తాగి చావడం సుఖంట, అక్కడికి వెళ్ళి రోజు కొంచెం కొంచెం విషం ఎక్కించుకునే కంటే. అంతలాగా మరీ డబ్బు కక్కుర్తి పడిపోయి చచ్చిన వాడికి కూడా వైద్యం చేసేస్తున్నారు. అలాంటి వాళ్ళు మరి ఏ నరకానికి పోతారు? పుణ్యాత్ములైన డాక్టర్లను చూసి నేర్చుకోవాలండి. కొంతమంది ఉంటారండి వాళ్ళు నిజంగా ఎంత హాయిగా ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళంటే ఆనందం కలుగుతుంది అనమాట మనకి. అసలు వైద్యుడు చూస్తే మనకు రోగం తగ్గిపోయేలా ఉంటారు కొంతమంది. నయా పైసా పుచ్చుకోకుండా కర్నూలులో ఒక డాక్టర్ గారు ఉన్నారు, తెలిసిన మీకు, డాక్టర్ వేణుగోపాల్ గారని. కర్నూలులో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఇప్పుడు కరివన సత్రానికి ఆయన సెక్రటరీ కూడా. అసలు ఎంత దానం అండి ఆయనది, ఆయన భార్య కూడా. నేను ఓసారి అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఉన్నాను. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి పేషెంట్లు వచ్చి చెప్పారు, ఈ పుణ్యాత్ములు ఒక్కోసారిట దూరం నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి వెళ్ళేటప్పుడు దారి ఖర్చు ఇచ్చి పంపుతారట. మీ దగ్గరికి పేషెంట్ వస్తే ఏవాడిని గొరిగి పంపించేవాళ్ళని చూసాం మనం. కానీ డాక్టర్ గారు వేణుగోపాల్ గారు ఆయన సతీమణి ఏం చేశారో తెలిసిన ఒక పేషెంట్ చెప్పాడు, నేను దరిద్రంతో వచ్చాను, రోగానికి మందు వేశారు వాళ్ళు, వెళ్ళేటప్పుడు నా దగ్గర ఇంటికి వెళ్ళడానికి దారి ఖర్చులు లేవు, అందుకని అమ్మ వెళ్ళడానికి కూడా ఖర్చులు లేవంటే ఎంత అవుతుంది ఖర్చులని అడిగి వెళ్ళే దారి ఖర్చులు కూడా ఇచ్చి పంపించారట. మహానుభావుడు కర్నూలులో ఇప్పటికి కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఎప్పుడు పిసిని కొట్టుతనంతో గురువుగారు మా ఇంటికి రెండని పిలుస్తాడు ఒక్కొక్కడు. చచ్చి చెడివీడు ఏలూరు నుంచి కారు వేసుకెడితే వాడికి గీసి 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 దారి ఖర్చు కూడా ఇవ్వడం. అలాంటి వాళ్ళని చూస్తున్నాం మనం, ఇటువంటి పుణ్యాత్మల్ని చూస్తున్నాం మనం. ఆదర్శవంతులైన వాళ్ళని, ధర్మమూర్తుల్ని ఆదర్శంగా పెట్టుకోవాలి. అలాంటి వైద్యులు ఏమన్నారు? వైద్యో నారాయణో హరి అన్నారు. ఆ వైద్యుడు సాక్షాత్తు విష్ణువు. సరే ఇదో పక్కన పెడితే ఇంతగా ముసలావిడ సంగతి చెప్పుకుందాం. పాపం ఆవిడ మొత్తం మీద 6 రోజుల్లో 100,000 రూపాయలు పేద పేద ఎఫ్టీ వేసుకుని కాశీలో మకాం పెట్టింది. 30 ఏళ్ళు ఉంది ఆవిడ, దాదాపు 48 ఎప్పుడో వెళ్ళింది. 78 ఏళ్ళు వచ్చాయి, 79 ఏళ్ళు వచ్చాయి, చావలేదు. అసలు 30 ఏళ్ళు కదలలేదట ఆవిడ. 30 ఇయర్స్ నేను ఇక్కడే చచ్చిపోతాను అని ఇంటికి రాకుండా భీష్మించుకుంది ఆవిడ. ఆవిడకి చావు రాలేదు, కాస్త ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఇంతలో ఆవిడ మనవరాలో లేక ముని మనవరాలో మరి ఆవిడికి పెళ్ళయింది. విజయవాడలో పెళ్ళి. నువ్వు పెళ్ళికి రాకపోతే నా మీద ఒట్టు అమ్మమ్మ అని గొడవ చేసిందిట. సర్లే ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను కదా, ఎన్నాళ్ళు లేని మృత్యు ఇప్పుడు వస్తుందా అని కాశీ నుంచి పాపం ఆవిడ 1987 సంవత్సరంలో నేను అప్పుడు అక్కడ విజయవాడలో అప్పుడు నేను హిందీ పండిట్ ట్రైనింగ్ అవుతున్నాను. విజయవాడలో మాచివరం టౌన్లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉంది. ఒక 1 సంవత్సర కాలం పాటు అక్కడ హిందీ పండిట్ ట్రైనింగ్ అయ్యాను. ఎన్ని ట్రైనింగులు అండి అవన్నీ ఇంకా అనవసరం. కానీ ఆ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు ఈవిడ అక్కడికి వచ్చింది. ఆవిడ నేను చదువుకుంటున్నటువంటి ఒక రూమ్ ఉందే తీసుకున్న గది, ఆ గది పక్కనే ఉండేది వాళ్ళ ఇల్లు. ఆవిడ వచ్చి, నేనంటే చాలా అభిమానం ఆవిడికి, చిన్నప్పటి నుంచి పండితుడి కదా అందుకని, ఏమండి ఇలా 30 ఏళ్ళు అయిందండి, కాశీలో ఉంటున్నానండి, చావు రాలేదండి, రేపో ఎల్లుండో మా మనవరాలు పెళ్ళండి అందుకని వచ్చానండి అని కాసేపు ఏదైనా పురాణం చెప్పండి అంటే ఏదో కథ చెప్పాను. ఎందుకు ఆవిడ చూసినప్పుడు నాకు అర్థమైంది అనుకోండి, చెప్పడానికి బాగుండదని ఊరుకున్నాను. పాపం 2 రోజులు పురాణం చెప్పించుకుంది. తర్వాత 3వ రోజు 2వ రోజు నాకేం గుర్తు, మొత్తం రోజులు పక్కన పెడితే కళ్యాణ మండపంలో పెళ్ళికి వెళ్ళింది. ఆ కళ్యాణ మండపంలో బాత్రూమ్కి వెళ్ళింది. ఆ బాత్రూంలో స్విచ్ వేసింది. ఆ స్విచ్ ఏమో కరెంట్ లీక్ అయ్యి మొత్తం మీద ఏదో అయ్యింది, వైర్లు ఒకదానికొకటి అంటుకున్నాయి. బాత్రూములో కరెంటు స్విచ్ వేస్తూ ఉంటే షాక్ కొట్టి అక్కడ పడి చచ్చిపోయింది. చివరికి బాత్రూంలో పోయింది. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. 30 ఏళ్ళు కాశీలో ఉండి అక్కడ చచ్చిపోదామని రూమ్ కొనుక్కున్న ఆవిడకి అక్కడ మరణం రాలేదు. చివరికి బాత్రూంలో మరణించే యోగం వచ్చింది. అది ఎవడు తచ్చేస్తాడండి? ఎట యవ్వానికి ఎన్ని రోజులు సుఖము కానీ దుఃఖములు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవడైనా ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటాడు. ఏ ఊళ్ళో సుఖం అనిపించాలి, ఏ ఊళ్ళో దుఃఖం అనిపించాలి, చివరికి ఎక్కడ మరణించాలి, ఇదంతా బ్రహ్మదేవుడు మన నుదుట రాస్తాడు. ఆ సమయమునకు ఆ మృత్యు ఉన్న చోటికి వెతుక్కుంటూ పెడతాడు వీడు. ఇంట్లో ఉన్నవాడు కూడా పలానా చోట పోయే కాలం అనుకోండి అక్కడికి పెడతాడు అనవసరంగా, అప్పటిదాకా వెళ్ళనివాడు కూడా. అలాగా పాప ఆవిడ చివరికి కాశీలో మరణించకుండా బాత్రూంలో చచ్చిపోయింది. పెద్దలంతా గొల్లును గోల పెట్టారు. అదృష్టం ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత చచ్చిపోయింది ఆవిడ. ముందైతే ఇంకా ఇబ్బంది, తాళి కట్టడం, జీలకర్ర బెల్లం అయ్యాయి, ఇంకా అప్పగింతలవ్వకుండా ఈవిడ అప్పగించవలసి వచ్చింది కాటికి. చూసారా? కాబట్టి కాశీ మరణం అంత తేలికేం కాదు, ఎంత గింజుకున్నా అవ్వదు, దానికి ఎన్నెన్నో పుణ్యములు చెయ్యాలి. ఎందుకు చెప్తున్నానంటే అలాంటి చోట మరణం సుఖమరణం. ఆయా వ్యక్తులకి పుణ్యాత్ములకి సుఖమరణాలు వస్తాయి. సుఖమరణములైతే స్వర్గాది లోకాలకు ఎడతారు, సుఖంగా వెళ్ళిపోయి అక్కడ కొంతకాలం ఉంటారు.